తత్వబోధ 13 14 15 ముముక్షుత్వం కిం
ముముక్షుత్వం కిం
మోక్షో మే భూయాత్
మోక్షో మే భూయాత్
ఇతి ఇచ్ఛా
ఇతి ఇచ్ఛా
ఏతత్ సాధన చతుష్టయం
ఏతత్ సాధన చతుష్టయం
తతః
తతః
తత్వవివేకస్య
తత్వవివేకస్య
అధికారిణో భవంతి
అధికారిణో భవంతి
తత్వవివేకః కః
తత్వవివేకః కః
ఆత్మా సత్యం
ఆత్మా సత్యం
తదన్యత్ సర్వం మిధ్యేతి
తదన్యత్ సర్వం మిధ్యేతి
ముముక్షుత్వం అంటే మోక్షం కావాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక, దాన్ని ముముక్షుత్వం అంటారు. ఈ కోరిక ఉంటేనే సాధన చతుష్టయ సంపదని మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముముక్షుత్వం అనేటువంటి కోరిక, నాకు మోక్షం కావాలనేటువంటి కోరికే గనక లేకపోతే మనకి సాధనలు అవసరం లేదు కదా. కాబట్టి ముముక్షుత్వం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. దీనితో సాధన చతుష్టయంలో ఉన్నటువంటి 4 సాధనలు మనం పూర్తి చేయటం జరిగింది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఈ సాధన చతుష్టయం వల్ల ప్రయోజనం ఏమిటి? తత్వ విచారణ చేయటానికి అర్హత కలుగుతుంది. తత్వ విచారణ చేయటానికి అర్హత కావాలంటే సాధన చతుష్టయ సంపద ఉండాలి. శాస్త్ర శ్రవణానికి, సాధనలు చేయటానికి ఈ 4 సాధనలు కూడా తప్పకుండా అవసరం. మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం తెలియాల. ఆత్మజ్ఞానం తెలియాలంటే ఉపనిషత్తుల్ని గ్రహించాల. ఉపనిషత్తుల్ని గ్రహించాలంటే, దాని అసలైనటువంటి అర్థాలు తెలుసుకోవాలంటే గురుబోధన గ్రహించేటువంటి బుద్ధి సూక్ష్మత ఉండాలి. బుద్ధి సూక్ష్మత ఉండాలంటే ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం, వైరాగ్యం ఉండాలి. ఇది వైరాగ్యం అనేటువంటి దాని అవసరం. కాబట్టి వైరాగ్యం దేనికంటే మనసు శాంతించడానికి, మనసు శాంతించడం దేనికంటే సూక్ష్మబుద్ధికి, సూక్ష్మబుద్ధి ఎందుకంటే గురుబోధన వినటానికి, గురుబోధన ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి, ఆత్మజ్ఞానం దేనికంటే మోక్షాన్ని పొందడానికి. కాబట్టి మోక్షాన్ని పొందాలంటే మూలమైనటువంటిది ఈ సాధన చతుష్టయ సంపద వైరాగ్యం అనేటువంటిది కావాలి. సాధన చతుష్ సంపదలో వైరాగ్యం అనేటువంటిది ఉంది. మరి వైరాగ్యం ఎప్పుడు స్థిరపడుతుంది మనలో? నిత్యానిత్య వస్తు వివేకం వల్ల. ఇది నిత్యమైనటువంటిది, ఇది అనిత్యమైనటువంటిది అని తెలుసుకున్నప్పుడు అనిత్యమైనటువంటి వాటిని వదిలేస్తాం, నిత్యమైన దాన్ని పట్టుకుంటాం. ఈ అనిత్యమైనటువంటి ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం కలగటం, వైరాగ్యం కలగటమే మనకి వైరాగ్యం అన్నారు. కాబట్టి వివేకం ద్వారా వైరాగ్యం కలగాల. అయితే మరి శమధమాదులు శమాది సాధన సంపత్తి అని చెప్పారే, మరి శమధమాదులు దేనికి అని అంటే, ఈ శమధమాదులు అలాగనే గురుబోధయందు శ్రద్ధ ఇవన్నీ కూడా మోక్షాపేక్ష కోసం, మోక్షాపేక్షను తృప్తిపరచుకోవటం కోసం. దీనితో ఈ మొదటి ప్రకరణం పూర్తయిపోయింది. తత్వబోధ అనేటువంటి గ్రంథంలో మొదటి ప్రకరణం సాధన చతుష్టయ సంపద అర్హత అంటే తత్వబోధలో చెప్పేది తత్వ విచారణ. తత్వ విచారణ కనుక తెలుసుకోవాలంటే సాధన చతుష్టయ సంపద ఉండాలి. అందుకని ముందుగా మొదటి ప్రకరణంగా సాధన చతుష్టయ సంపదని చెప్పారు. ఇప్పుడు 2వ ప్రకరణం తత్వ విచారణ ప్రారంభమవుతుంది. అయితే తత్వ వివేకం అంటే ఆత్మ ఒక్కటే సత్యమని, తదన్యత్ర దానికంటే వేరుగా ఉన్నటువంటి సర్వం అన్ని కూడా మిథ్య, ఇది మిథ్య అని నేను చెప్తున్నాం. తత్వ విచారణ అంటే ఏమిటండి అంటే ఆత్మ ఒక్కటే సత్యము, దానికంటే వేరుగా ఉన్నవన్నీ కూడా మిథ్య. మిథ్య అంటే లేవు కానీ కనిపిస్తూ ఉంటాయి, ఒక సందర్భంలో కనిపిస్తూ ఉంటాయి, నిజంగా లేకపోయినా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం నిజంగా లేకపోతే కనిపించడం ఏమిటండి, మరి గార్గివాడు చూపించే నిజంగా ఉన్నాయా, నిజంగా లేకపోయినా కనిపిస్తూ ఉంటాయి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా నిజంగా లేకపోయినా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం కూడా ప్రతిరోజు ఏదైనా చీకట్లో కనుక అట్లా ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఏదైనా తాడుబడి ఉంటే దాన్ని పావు అనుకుంటాం, ఓ చెట్టు మొద్దు కనుకుంటే దాన్ని దయ్యం అనుకుంటాం. ఎందుకంటే చీకట్లో ఉన్నాం కాబట్టి ఇలా అనిపించటం. అక్కడ లేకపోయినా దయ్యం లేకపోయినా దయ్యమని, పావు లేకపోయినా పావు అని మనకి ఎందుకు అనిపించింది అంటే చీకటి వల్ల. అదే ప్రకారంగా అజ్ఞానం వల్ల కూడా మనకి లేనటువంటిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఇక్కడ మిథ్య అని అన్నారు. అయితే మిథ్య అంటే అసలు లేదా, బాగా ఉన్నదా, అబద్ధమా సత్యమా? అసలు అబద్ధం కనుకైతే ఏంటంటే కుందేటి కొమ్ములాగా, గొడ్రాలి బిడ్డలాగా. కుందేటి కొమ్ము, కుందేలు కొమ్ము లేదు, కానీ కుందేటి కొమ్ము అనగానే మనం కొమ్ముని గురించి ఊహిస్తాం అంతే. గొడ్రాలి బిడ్డ అంటే బిడ్డుంటే గొడ్రాలు ఎట్ట అవుద్ది, గొడ్రాలకి బిడ్డ ఎట్టగలుగుతుంది. అందువల్ల గొడ్రాలి బిడ్డ అని అంటే అసలు లేనటువంటిది, కానీ ఇది అలాంటిది కాదు. మరి ఏమిటండి అని అంటే స్వప్న ప్రపంచం లాగా. స్వప్న ప్రపంచం నిజంగా లేదు, అయినప్పటికీ మనకి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ స్వప్న ప్రపంచంలో తిరుగుతాం, అది దాంట్లో కొన్ని సుఖాలు దుఃఖాలు పొందుతాం, అనేక అనుభవాలు పొందుతాం, కాబట్టి ఉన్నదని మనం అనుకుంటాం. కానీ మెలకు రాగానే మనకే తెలుసు అది నిజం కాదని. అట్లే అంధకారంలో కనిపించినటువంటి పాము అప్పుడు భయపడతాం, కానీ మళ్ళీ వెలుగు రాగానే అది పాము కాదని తెలుస్తుంది, తాడని తెలుస్తుంది, మనకేం భయం ఉండదు. కాబట్టి నిజంగా పాము లేకపోయినా పాము ఉన్నట్టుగా, నిజంగా స్వప్న ప్రపంచం అనేది నిజం కాకపోయినా నిజమైనట్టుగా మనకి ఇట్లా భ్రమ గొలుపుతూ ఉంటాయి. దీన్నే మిథ్య అని అంటారు. కాబట్టి బ్రహ్మ సత్యం, ఈ జగత్ అంతా కూడా మిథ్య అని శంకరాచార్యుల వారు ఒక అర్ధశ్లోకంలో వేదాంత సారం అంతా కూడా చెప్పారు. నిజం ఏంటంటే ఇదే అసలు మనం తెలుసుకోవాల్సింది. తెలుసుకున్నాం కదండి అంటే ఇట్లా తెలుసుకోవటం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే మరి జగత్తు మిథ్య అన్నారు కదా, మరి జగత్తులో ఉన్నటువంటి వాటి కోసం పరిగెత్తకుండా మీరుంటే నిజంగా తెలుసుకున్నట్టు. కానీ జగత్తులో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తున్నామే, వాటిని గట్టిగా పట్టుకుంటున్నామే, పోతే బాధపడుతున్నామే, వస్తే సంతోషపడుతున్నామే, వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నామే, ప్రయత్నాల్లో విఫలమైతే దుఃఖపడుతున్నామే, ప్రయత్నాల్లో విజయించాల్సితే పొంగిపోతా ఉన్నామే, మరి ఇదంతా ఏమిటి? ఈ జగత్తు సత్యం అనేటువంటి భావన మనకి తెలియకుండానే ఉందా లేదా? ఉన్నది, ఉన్నది కాబట్టి మనం అట్లా ఉంటున్నాం. అదే నీకు గనక ఈ జగత్తు మిథ్య అనేటువంటి భావన గనక నిజంగా గనక అనుభవపూర్వకంగా గనక ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేనికోసం కూడా నువ్వు ఆరాటపడవు, ఆశపడవు, ప్రయత్నం చేయవు, దేనికోసం కూడా నువ్వు దుఃఖపడవు. కనుక అనుభవపూర్వకంగా మనం గ్రహించాలి. ఇలా బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేటువంటిది కనుక తెలుసుకుంటే జగత్తు మీద ఆసక్తి పోద్ది, బ్రహ్మం మీద ఆసక్తి కలుగుద్ది. అంటే పరమాత్మ మీద మనకి ఆసక్తి కలుగుతుంది. పరమాత్మ మీద ఎప్పుడైతే ఆసక్తి కలిగిందో పరమాత్మను గురించి తెలుసుకోవాలనుకుంటాం. పరమాత్మను గురించి ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటామో శాస్త్రాన్ని తెలుసుకోవాలనుకుంటాము. మరి ఆ శాస్త్రాన్ని తెలుసుకోవటం, సాధన చేయటం, దాని కారణంగా స్వస్థితిలో నిలవటం, అదే మోక్షం. దానివల్లనే శాశ్వతమైనటువంటి ఆనందం. ఈ ప్రకారంగా మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి ఈ ఆత్మ విచారణ, ఈ బ్రహ్మ సత్యం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే విచారణ చేయాలి, ఆత్మ విచారణ చేయాలి. ఇప్పుడు అదే జరగబోతా ఉంది. 16లో ఆత్మ విచారణ ఇక్కడ మనకి ప్రారంభం చేస్తా ఉన్నారు. మరి అదేమిటో చూడండి. 16
ఆత్మాకః స్థూల సూక్ష్మ
కారణ శరీరాత్
కారణ శరీరాత్
వ్యతిరిక్తః
వ్యతిరిక్తః పంచకోశాతీతః సన్ అవస్థాత్రయః సాక్షి సచ్చిదానంద స్వరూపః సన్
తిష్ఠతి
ఎస్తిష్ఠతి
ఆత్మా
సా ఆత్మా
ఆత్మాకః
ఆత్మా కహ
స్థూల సూక్ష్మ
స్థూల సూక్ష్మ
కారణ శరీరాత్
కారణ శరీరాత్
వ్యతిరిక్తః
వ్యతిరిక్తః
పంచకోశాతీతస్సన్
పంచకోశాతీతస్సన్
అవస్థాత్రయ సాక్షి
అవస్థాత్రయ సాక్షి
సచ్చిదానంద స్వరూపస్సన్
సచ్చిదానంద స్వరూపస్సన్
యస్తిష్టతి
యస్తిష్టతి
ఆత్మా
ఆత్మా
ఆత్మా కహ ఆత్మ అంటే ఏమిటి? ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాం ఆత్మ విచారణ, తత్వ విచారణ, తత్వ వివేక ప్రకారం తత్వబోధలో ఉన్నటువంటి సారం ఇదే. ఆత్మా కహ ఆత్మ అంటే ఏమిటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే వాటికి వేరుగా ఉన్నటువంటిది. పంచకోశాతీత సన్ పంచకోశాలకి వేరైనటువంటిది. అవస్థాత్రయ సాక్షి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటిది. అవస్థాత్రయ మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఏంటంటే ఏది కాదో చెబుతున్నారు. ఆత్మ స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, పంచకోశాలు కాదు, జాగ్రత్త అవస్థ కాదు, స్వప్నావస్థ కాదు, సుషుప్త అవస్థ కాదు అని కాదు కాదని చెప్పటం కాదండి. ఏదవునా చెప్పు అని అంటే దాని యోగం సచ్చిదానంద స్వరూప సన్ అంటున్నారు. సచ్చిదానంద అంటే సత్తు చిత్తు ఆనంద, సత్తు చిత్తు ఆనంద సచ్చిదానంద అంటే సచ్చిదానంద ఒక్కటే మాటగా మనకు కనపడుతుంది. దాన్ని విడగొడితే సత్తు చిత్తు ఆనంద అనేటువంటి పదాలు వస్తాయి. సత్ అంటే ఎప్పుడు ఉండేది, మూడు కాలాల్లో ఉండేది. చిత్ అంటే జ్ఞానస్వరూపం, పరమ జ్ఞానస్వరూపం చిత్. ఆనంద అంటే నిత్యమైనటువంటి సుఖం, ఎల్లప్పుడు ఉండేటువంటి ఆనందం. అటువంటిది ఏదైతే ఉందో యస్ తిష్టతి యహ ఏదైతే తిష్టతి ఉన్నదో సహ అది ఆత్మ, అది ఆత్మ అది ఇక్కడ చెప్తా ఉంది. కాబట్టి ఆత్మ ఆత్మ అంటే ఏమిటంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరానికి వేరైనటువంటిది, పంచకోశాలకి వేరైనటువంటిది, అవస్థలు మూడు అవస్థలకి సాక్షిభూతమైనటువంటిది అంటే మూడు అవస్థల్ని సాక్షిగా చూచేటువంటిది. అంతేకాకుండా సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో అది ఏ ఆత్మ. ఎస్ తిష్టతి స ఆత్మ, ఏదైతే ఉందో అదే ఆత్మ అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి తత్వ వివేచన చేయటానికి, తత్వ విచారణ చేయటానికి, ఆత్మ విచారణ చేయటానికి సాధన చతుష్టయ సంపదని అర్హతగా చెప్పారు. ఈ నాలుగు సాధనలు ఎవరైతే చక్కగా చేయగలుగుతారో వాళ్ళకే తత్వం బాగా అర్థమవుతుంది, వాళ్ళకే ఈ ఆత్మ జ్ఞానం అనేటువంటిది బాగా అర్థమవుతుంది. అంటే ఆత్మను చక్కగా తెలుసుకోగలుగుతారు, చక్కగా గుర్తించటం కూడా జరుగుతుంది. అయితే ఆత్మ విచారణ చేయాలంటే ముందుగా ఆత్మ అంటే ఏమిటో తెలియాలి కదా. ఆత్మ విచారణ చేయండి, ఆత్మ విచారణ చేయండి, ఆత్మ అంటే ఏమిటో తెలిస్తే విచారణ చేస్తారు. కాబట్టి తెలియాలి, అందుకే ఆత్మ అంటే ఏమిటో మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. మరి ఏమిటి ఆత్మ అంటే? నిజంగా ఆత్మ అనేటువంటిది ఒక వస్తువు కాదు. ఒక వస్తువు కనుకైతే చక్కగా దాన్ని చూడవచ్చు, దాన్ని పట్టుకోవచ్చు, దాన్ని వర్ణించవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. కానీ ఆత్మ అనేటువంటిది ఒక వస్తువు కాదు. కాబట్టి ఒక ఆకారం లేదు, ఆత్మకు ఆకారం లేదు, నిరాకారం, పైగా సూక్ష్మాతి సూక్ష్మం. అంటే సూక్ష్మమైనటువంటి దాన్నైనా ఎట్లనో గట్ట మైక్రోస్కోప్లో కనిపెట్టవచ్చు, కానీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాన్ని కనిపెట్టడానికి వీల్లేదు, దాన్ని తెలుసుకోవటానికి వీల్లేదు. అటువంటి ఆత్మని తెలుసుకోవాలన్నా, దాన్ని గుర్తించాలన్నా, దాన్ని భావించాలన్నా అందుకే చాలా కష్టం. ఆత్మ అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆత్మని తెలుసుకోవాలి అని అంటే అంత తేలిగ్గా తెలిసేటువంటిది కాదు. ఇప్పుడు ఇది కుర్చీ అండి, ఇది బల్ల, ఇది పుస్తకం, ఇది పెన్ను, ఇది కుక్క, ఇది వాచి అని అంటే వాటిని ఖచ్చితంగా తెలుసుకుంటాం. తెలుసుకోవటమే కాదు ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కుర్చీ అని అనుకున్నాం అనుకోండి, మనసులో కుర్చీ బొమ్మ మనకు కనపడుతుంది. పెన్ను అన్నాం, పెన్ను బొమ్మ కనపడుతుంది. కుక్క, కుక్క బొమ్మ కనపడుతుంది. అంటే ఈ ప్రకారంగా ఏదైతే అనుకుంటామో అవి కనపడతా ఉంటాయి, ఎందుకంటే వాటికి రూపాలు ఉన్నాయి కాబట్టి. మరి అదే కళ్ళు మూసుకొని ఆత్మ అనండి, ఏం కనపడదు. రాముడు అనండి, రాముడు కనపడతాడు. కృష్ణుడు అనండి, కృష్ణుడు కనపడతాడు. అంటే వీళ్ళు ఎవరైనా కనపడతారు, ఎందుకంటే మనకు ఒక ఆకారం మన మనసులో ముద్రించుకున్నాం కాబట్టి. కానీ ఆత్మ అనేటువంటిది ముద్రించుకోవాలా, అందుకని ఎక్కడ కూడా అది కనపడేటువంటి అవకాశం లేదు. ఆత్మని ఇది అని చెప్పడానికి వీలు లేదు. అందుకని ఆత్మ అనుభవిక వేద్యం అని అన్నారు. ఆత్మ అనుభవంలో మాత్రమే తెలుస్తుంది, ఈ కంటికి కనిపించేటువంటిది కాదు. కంటికే కాదు, కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, ముక్కుకు వాసన తెలియదు, నాలుగుకి రుచి తెలియదు, చర్మానికి స్పర్శ తెలియదు, మనసుతో భావించడానికి వీల్లేదు, బుద్ధితో తెలుసుకోవడానికి వీల్లేదు. మరి ఇంకెట్లండి, మన దగ్గర ఉన్నాయే ఇవి, శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, వీటన్నిటి ద్వారా తెలుసుకోవటానికి వీల్లేదు అని అంటే ఇంకా మాకెందుకండి వేదాంతం అనేటువంటి సందేహం ఎవరికైనా వచ్చింది. కానీ ఆత్మని కనుక తెలుసుకోవాలంటే మిగిలిన అన్ని లేవు కానీ బుద్ధి ఉండే, ఈ బుద్ధి ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఇందాక బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి వీల్లేదన్నారు కదా, బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి వీల్లేదని ఇప్పుడు మరి బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి వీలవుతుంది అంటున్నారేంటి అంటే, బుద్ధి ద్వారా తెలుసుకోవటం అంటే బుద్ధి కలుషితమైనటువంటి బుద్ధి ద్వారా తెలుసుకోలేము, మనం సూక్ష్మమైనటువంటి బుద్ధి, ఏ కల్మషాలు లేనటువంటి బుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతాము అనేటువంటి భావన. కాబట్టి ఏ రకమైనటువంటి కలుషితాలు లేకుండా ఉన్నటువంటి బుద్ధి ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము అని. కాబట్టి బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి వీలు లేదు, బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి వీలుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కలుషితమైనటువంటి బుద్ధి ద్వారా తెలుసుకోలేము. ఇప్పుడు మన బుద్ధి ప్రాపంచిక విషయాలతో కలుషితమైంది కాబట్టి తెలుసుకోవటానికి వీలు లేదు. కానీ ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా వదిలిపెట్టి నిర్మలమై శుద్ధమైనటువంటి బుద్ధి కనుక ఉన్నట్లయితే దాంతో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అంటే ఏంటంటే శుద్ధమైనటువంటి బుద్ధి ఆ పరమాత్మే. కల్మషాలు వదిలేస్తే మనం పరమాత్మే. ఇంకా చక్కగా చెప్పాలంటే మనం గనక ఈ అన్ని గనక పట్టుకున్నామంటే మనం జీవుడు అయిపోతున్నాం, అన్ని వదిలిపెట్టామంటే దేవుడు అయిపోతాం, ఏమీ లేదు ఇంకా ఇంతే. అంటే మీరు చూడండి, జాగ్రత్త అవస్థలో మనం అన్ని వ్యవహారాలు పట్టించుకుంటున్నాం అవునా, కాబట్టి అప్పుడప్పుడు సుఖం ఉంది, అప్పుడప్పుడు దుఃఖం ఉంది, శాశ్వత సుఖం శాశ్వత ఆనందం లేదు. మరి స్వప్నంలోనూ, స్వప్నంలో కూడా అక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాం, ఆ ప్రపంచంలో తిరుగుతున్నాం, అక్కడ కూడా సుఖాన్ని పొందుతున్నాం, దుఃఖాన్ని పొందుతున్నాం, శాశ్వత సుఖం లేదు. మరి సుషుప్తిలోనూ, సుషుప్తిలో ఏమీ లేదు, ఈ ప్రపంచం లేదు, ఆ ప్రపంచం లేదు, జాగ్రత్త ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచం లేదు, ఏ ప్రపంచం లేదు, ఏమీ తెలియదు. కానీ అప్పుడేముంది, ఆనందం ఉంది. అందుకనే స్వప్నావస్థను వర్ణించాలంటే ఏం చెప్తాం, కిమపిన జానామి సుఖేణ మయా నిద్రానుభూయత అంటాం. సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో మనం ఏమంటామంటే సుఖేణ మయా నిద్రానుభూయత, సుఖంగా నిద్రపోయాను. సుఖంగా నిద్రపోయిన సంగతి నీకు ఎట్ట తెలుసండి, అప్పుడు తెలియదే, అప్పుడు తెలియటానికి అప్పుడు అసలు ఏమీ లేదు కదా, మరి ఎట్ట తెలిసింది. మరి మేల్కొన్న తర్వాత నీకు ఎవరు చెప్పారు అంటే ఎవరో ఒకరు చెప్పుండాల, ఎవరు అక్కడ ఆత్మ ఉంది. ఎవరు లేకపోయినా ఆత్మ ఉంటుంది, ఉన్నా ఆత్మ ఉంటుంది, ఎవరన్నా ఉన్నా ఆత్మ ఉంటుంది, ఎవరన్నా లేకపోయినా ఆత్మ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఆత్మ ఉంది, స్వప్నావస్థలో ఆత్మ ఉంది, సుషుప్తిలో ఆత్మ ఉంది. మరి ఆ ఆత్మ నువ్వు సుఖంగా ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా ఉంది, అందుకని నేను సుఖంగా నిద్రపోయాను, సుఖేనమయా నిద్రానుభూయత అన్నట్టు. అంటే మనం ఏమీ లేకుండా అన్ని వదిలిపెడితే సుఖంగా హాయిగా ఉంటున్నాం, అన్ని పట్టుకుంటే దుఃఖాలు బాధలు భయాలు, అప్పుడప్పుడు సంతోషము అన్నీ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, పట్టుకుంటే జీవుడు, విడిచిపెడితే దేవుడు, పట్టుకుంటే జీవుడు, విడిచిపెడితే దేవుడు. మనం విడిచిపెట్టాం, పట్టుకొనే ఉంటాం, విడిచిపెడతాం మనకు కుదరదు, అందుకనే మనం జీవుడిగానే ఉంటాం. ఇది అంటే ఏం విడిచిపెట్టాలండి, ఇదిగో ప్రాపంచిక విషయాసక్తిని వదిలిపెట్టాలి, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని వదిలిపెట్టాలి. ఇది ఉంటేనే నేను బ్రతకగలుగుతాను, ఇది లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి భావన ఏదైతే ఉందో అదిగో అది కాస్త వదిలిపెట్టాలి. అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఆత్మ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే శుద్ధమైనటువంటి బుద్ధి ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఏ ఇంద్రియాలకి గోచరించేది కాదు, కొని మనసుతో భావించాలి అని అంటే కుదిరేది కాదు. అందుకే అనుభవంలో మాత్రం తెలుస్తుంది అంటాం. అయితే అనుభవంలో తెలియటం అంటే ఏమిటండి అని మళ్ళీ సందేహం. అనుభవం అంటే ఏమిటి అని ఒక టీచర్ అంట స్కూల్లో బెత్తం తీసుకొని పిల్లవాడిని ఏదో హోంవర్క్ చేయలేదని టపటప కొట్టాడు. కొడితే వాడు ఒకటేమైనా ఏడుస్తూ ఉన్నాడు. మరి ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు టీచరు. మీరు కొడితే కదండి, వాతలు పడ్డాయి శరీరం మీద, అందుకని ఏడుస్తున్నాను అన్నాడు. ఏం నొప్పిగా ఉందా అన్నాడు. ఆ నొప్పిగా ఉందండి అన్నాడు. బాగా నొప్పిగా ఉందన్నాడు. ఎంత నొప్పి అన్నాడు. బాగా నొప్పి అన్నాడు. బాగా అంటే ఎంతరా అన్నాడు. బాగా అంటే చాలా అండి అన్నాడు. చాలా అంటే ఎంత అన్నాడు. ఆ బెత్తం నా చేతికి మీకు తెలుసుద్ది అన్నాడు. అంటే ఏమిటనమాట, వీడు తిన్నాడు కాబట్టి వీడికి తెలుసు, ఆయన కొట్టాడు కాబట్టి ఆయనకి తెలియదు. మరి వీడు కూడా బెత్తం తీసుకొని ఆయన కనుక బాధ వదిలిపెడితే అప్పుడు ఆయనకి తెలుస్తుంది, అనుభవంలో తెలుస్తుంది. మనం పోతా పోతా ఉన్నాం అనుకోండి, ఇద్దరు స్నేహితులు పోతున్నారు. ఒక స్నేహితుడు ఓ సిగరెట్ పేక మీద కాలేశాడు. బాగా అప్పుడే ఎవడో దాన్ని కింద పడేశాడు. చుర్రలు కాలింది. అబ్బా అన్నాడు. ఏంట్రా అన్నాడు. ఎవడో సిగరెట్ పేక వేసాడు అన్నాడు. సిగరెట్ పేక వేస్తే ఏమైంది అన్నాడు. కాలిందిరా చుర్రు మంది అన్నాడు. ఆ బాధగా ఉందా అయింది. ఆ బాధగా ఉంది. ఎంత బాధగా ఉంది అన్నాడు. చాలా బాధగా ఉంది. చాలా అంటే ఎంత అన్నాడు. రా నువ్వు కూడా దీని మీద కాలేదు కదా. అంటే అనుభవంతో మాత్రమే అర్థమయ్యేటువంటిది ఈ ఆత్మ. అందుకని ఏ ఇంద్రియాలకి గోచరం అయ్యేటువంటిది కాదు, అనుభవంతో మాత్రమే అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మని కూడా శాస్త్రాలు వర్ణించి చెప్పలేవు. శాస్త్రాలు కూడా ఆత్మని ఇదిగో ఇది అని నిశ్చయించి చెప్పడానికి సాధ్యం కాదు. మరి అలా చెప్పలేనటువంటి విషయాన్ని ఎలాగో చెబితేనే కదా మనకు అర్థమయ్యేది. చెప్పలేనటువంటి విషయాన్ని కూడా ఎలాగో చెప్పాలి. ఇక్కడ మనకి ఆత్మ అంటే ఏమిటో చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆత్మ అంటే నేను ఆత్మలో కలిశాను, నేను ఆత్మను చూశాను అని అంటుంటారు. ఏంది ఈయన చూసేది ఆత్మని, ఈ ఆత్మని కలవటం ఏంది, అసలు ఆత్మ అంటే ఏమిటి, ఇక్కడికి ఎట్లా తెలుస్తుంది. అందుకనే ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మరి ఆత్మను గురించి శాస్త్రాలు చెప్పలేవు. శాస్త్రాలు చెప్పలేకపోతే మనకి తెలియదు. అందుకని శాస్త్రాలు కూడా ఒక ఉపాయాన్ని ఆచరించినవి, ఒక పద్ధతిని పెట్టుకున్నాయి. ఆత్మను గురించి చెప్పాలి అని అంటే ఏంటి అని అంటే నేతి 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 అని అంటే నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనే పద్ధతి మీద ఆత్మను తెలుసుకోవాలి అని. ఏమిటండి ఇది, ఇది కాదు ఇది కాదు అని తెలుసుకోవటం అంటే, అంటే మనకి తెలిసినటువంటి విషయాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అంటే తెలియనటువంటి ఆత్మ మిగిలిందనమాట. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది. మనం బాగా ఒక బియ్యం ఒక కుప్ప పోసాం, దాని లోపల చిన్న ఒక ఒక రాయి లాంటిది లేదా వజ్రం అనుకోండి లేదా ఒక డైమండ్ అనుకోండి అది పడ్డది. ఇప్పుడు ఆ బియ్యంలో ఇది ఎక్కడ కనపడుద్ది, అది ఓ 50 కిలోల బియ్యం ఆ పోస్తే ఆ బియ్యంలో ఎక్కడుందో ఎట్ట కనపడుద్ది, అది కనపడదు. దాన్ని పట్టుకోవటం మనకు సాధ్యం కాదు. మరి ఏం చేయాలా, బియ్యం గింజలు ఉన్నాయే ఒక్కోటి ఒక్కోటి ఏరు అవతల పారేస్తే మిగులుద్ది. బట్టి బియ్యం గింజలనే ఏరు పారేస్తే ఏం మిగులుద్ది, ఆ వజ్రం మిగులుద్ది. అదిగో అట్ట మనకి తెలిసినటువంటి విషయాలన్నీ తీసి అవతల పారేస్తే తెలియనటువంటి ఆత్మ మిగులుద్ది. అరణ్యవాసంలో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళారు. మునీశ్వరులు అంతా కూడా వాళ్ళని ఆహ్వానిస్తుంటారు, వాళ్ళ ఆశ్రమాలకి ఆహ్వానించి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. సరే ఒక ఆశ్రమంలో ప్రవేశించారు వీళ్ళు. సరే వీళ్ళు రామలక్ష్మణులు సీతాదేవి వచ్చారని తెలిసి ఆ సీతాదేవిని దర్శించాలి, రాముడిని దర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో మునీశ్వరులందరూ కూడా పరుగులు తీసుకుంటా వచ్చారు. మునిపత్తులందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అందరూ కప్పులతోటే ఉన్నారు. దీంట్లో ఎవరు, అందరు మునీశ్వరులాగానే ఉన్నారు. రాముడెవరు తెలియదు. ఆ రాముడెవరో తెలిస్తే ఆయనకి నమస్కారం పెడదామని అనుకుంటున్నారు. అందుకని సీతాదేవి దగ్గరికి పోయి చెప్పారు, అమ్మా రాముడెవరు అని. ఆ రోజుల్లో భర్తని ఫలానాన్ని ఏలిబెట్టి చూపించడం అనేటువంటిది పతివ్రతల లక్షణం కాదు. అందుకని చెప్పి ఆమె ఏం మాట్లాడకపోతే అర్థం చేసుకున్నారు. మునిపొత్తులంతా అర్థం చేసుకొని అమ్మా ఆయన అన్నాడు. అన్నది కాదు ఆయన కాదు ఆయన కాదు ఆయన కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక్కళ్ళు 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 ఒక్కళ్ళని చెబితే, అక్కడ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళని తెలియనటువంటి వాళ్ళని చెబితే, వాళ్ళందరూ కాదు కాదంటే ఒక్కరే మిగిలేరు. ఇక ఆయన అడగాల్సిన పనిలే, ఆయనే రాముడు అని తెలుసుకోరు. అదే ప్రకారంగా మనం ఆత్మను కనుక తెలుసుకోవాలి అని అంటే అనాత్మను తోసేయాలి. అనాత్మను తోసేస్తే ఆత్మ మాత్రమే మిగులుతుంది. అదిగో ఆ ప్రకారంగా ఆత్మని తెలుసుకోవటానికి వీలవుతుంది అని. కాబట్టి ఆత్మ కానటువంటి వాటిని కనుక నెట్టేస్తే, ఆత్మ కానటువంటి వాడిని ఇది కాదు ఇది కాదు ఇది కాదని కనుక తీసేస్తే ఆత్మ మిగులుతుంది అని. ఇప్పుడు ఈ ఆత్మను గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏమని చెబుతున్నారు? స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అన్నారు. ఇది మొట్టమొదటిది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేటువంటి మూడు శరీరాలు ఉన్నాయి మనకు. ఈ మూడు శరీరాలకి వేరుగా ఉన్నటువంటిది ఆత్మ. ఈ మూడు శరీరాలు కాంతి, ఈ మూడు శరీరాలకి వేరేటువంటిది అంటే మొదలు పెట్టారు. ఈ నేతి అనేది ఇక్కడ మొదలు పెట్టారు. ఎట్లా? మూడు శరీరాలు కానటువంటిది, స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త, మూడు శరీరాలు కానటువంటిది ఆత్మ అన్నారు. స్థూల శరీరం అంటే ఏమిటి? మనకి బయటకు కనిపించేటువంటి మొద్దు. ఈ దేహం ఉందే, ఈ కనిపించేటువంటి దేహం, దీన్ని స్థూల శరీరం అని అంటారు. అదేవిధంగా సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? సూక్ష్మం అంటే కంటికి కనిపించినటువంటిది కదా. కాబట్టి కంటికి కనిపించకుండా ఉన్నటువంటిది మనకి సూక్ష్మ శరీరం అని అంటారు. మరి ఆ కంటికి కనిపించకుండా ఉండేటువంటిది ఏమిటి? ఏమిటంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అలాగనే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి కాదు. ప్రాణం ఎక్కడుందిరా అంటే ప్రాణం ఏమైనా కంటికి కనిపిస్తా? కనపడదు. అలాగనే ఇంద్రియాలు అనగానే ఇంద్రియ గోళాలు కనపడతాయి కానీ ఆ ఇంద్రియాలు కనపడవు. అంటే కన్ను అంటే మనకు కనపడే కన్నేమో ఇంద్రియ గోళం. మామూలుగా కన్ను అంటే చూచే శక్తి, చెవి అంటే వినే శక్తి, చర్మం అంటే స్పర్శించే శక్తి. కాబట్టి ఆ శక్తులు మనకు కనపడవు. అందుకని ఈ ఇంద్రియాలు వీటన్నిటితో కూడినటువంటి దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరం కూడా ఆత్మ కాదు. రైట్. ఇంకొక శరీరం ఉంది, కారణ శరీరం. కారణ శరీరం అంటే ఏమిటి? కారణ శరీరం అంటే మన యొక్క వాసనలు, కర్మఫలాలు. ఈ వాసనలు కర్మఫలాలతో కూడుకున్న దాన్ని కారణ శరీరం అంటారు. కాబట్టి ఈ కారణ శరీరము మరి దీని సంగతి ఏమిటండి అని అంటే అది కూడా కాదు. కారణ శరీరం అంటే మనసు, శరీరము మనకి కొన్ని ప్రేరణలు ఇస్తూ ఉంటాయి. మనసుకి శరీరానికి ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఈ కర్మలు చేయి 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 అని వెనక నుంచి ప్రోత్సాహం వస్తూ ఉంటుంది. ఆ ప్రోత్సాహం వచ్చినప్పుడు ఆ ప్రోత్సాహం ఇస్తుంది ఏమిటంటే వాసనలు. మరి మనం కొన్ని సుఖాలు దుఃఖాలు అనుభవిస్తుంటాం. ఈ సుఖ దుఃఖాలు ఇచ్చింది ఎవరేనంటే కర్మఫలాలు. కాబట్టి కర్మఫలాలు, వాసనలు రెండు కలిపితే కారణ శరీరం అన్నారు. అందువల్ల కారణ శరీరం కూడా ఆత్మ కాదు. కాబట్టి స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు. అంటే మనం ఊహించగలిగినటువంటి, మనం చూడగలిగినటువంటి, ఊహించగలిగినటువంటి స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, ఆత్మ ఈ మూడింటికన్నా వేరుగా ఉన్నది అన్నారు. నిజంగా ఈ మూడు శరీరాలు జడమైనటువంటివి. మరి జడమైనటువంటి ఈ శరీరాలు ఎట్లా పనిచేస్తున్నాయి? ఇప్పుడు దేహం పనిచేస్తూ ఉంది, మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, ప్రాణాలు పనిచేస్తున్నాయి. మరి ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి? ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యం కారణంగా. ఆత్మ చైతన్యం వీటికి ఎట్లా వచ్చింది? ఆత్మ చైతన్యాన్ని గ్రహించి చాలా మంది ఏమంటారంటే ఆత్మ వీటికి చైతన్యాన్ని ఇస్తుంది అంటున్నారు. ఆత్మ వీటికి చైతన్యాన్ని ఇవ్వదు, ఆత్మ చైతన్యాన్ని ఇవి గ్రహిస్తూ ఉంటాయి. ఇందులో ఏది గ్రహించింది? మనసు గ్రహిస్తుంది. మనసు గ్రహించి అన్నిటికీ కూడా దీన్ని పంపించేస్తాం. ఇప్పుడు మనకి ఎట్లయితే బల్బులో ఫిలమెంట్ ఉంటుంది, మన బల్బులో ఫిలమెంట్ ఉంటుంది, మనం కరెంటు స్విచ్ చేస్తే ఆ కరెంట్ ఏమవుద్ది? అక్కడ సాగా సప్లై అవుద్ది. ఆ ఫిలమెంట్ ఈ కరెంటును స్వీకరించి దానికి వెలుగునిస్తాం. అదే ప్రకారంగా మనసు అనేటువంటి ఫిలమెంట్ ఈ శక్తిని, ఆత్మశక్తిని తీసుకొని ఈ శరీరానికి, ఇంద్రియాలకి, మన మనసుకి, బుద్ధికి అన్నిటికీ కూడా ఇస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా ఇస్తున్నదనంటే చైతన్యం ఈ దేహంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఈ దేహం అంతటా ఉన్నది, నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నది, అన్ని ఇంద్రియాల్లో ఉన్నది, అన్ని ఇంద్రియాలకి వెనక ఉన్నది, అన్ని ఇంద్రియాలకి అంటకుండా ఉన్నది. కాబట్టి అదిగో అది ఆత్మ అని. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి వేరైనటువంటిది వ్యతిరేకమైనటువంటిది ఆత్మ. ఏమిటి వ్యతిరేకం అంటే, ఈ మూడు శరీరాలేమో జడము, ఆత్మ ఏమో చైతన్యం, అదే వ్యతిరేకం. కాబట్టి ఈ జడం అవేమో చైతన్యం, ఆ చైతన్యం వల్ల ఈ జడమైనటువంటివి కూడా చైతన్యం లాగా మనకు కనిపిస్తా ఉంది. మన ఫ్యాన్ ఉందనుకోండి, అది జడం, కానీ స్విచ్ చేసినప్పుడు మాత్రం చైతన్యం. అదే ప్రకారంగా దేహం, దేహాలన్నీ కూడా, మూడు దేహాలు కూడా జడం, కానీ ఆత్మ చైతన్యాన్ని పుచ్చుకోగలిగినంత వాళ్ళకి అవి చైతన్యవంతం అవుతా ఉంటాయి. ఈ మూడు శరీరాలని కంటితో చూడలేము, మనసుతో తెలుసుకోలేము, బుద్ధితో గ్రహించలేము, ఆత్మని ఏ ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. అందుకే ఆత్మని ఏమంటారంటే ఇంద్రియ అగోచరం అంటారు. ఇంద్రియ అగోచరం, ఇంద్రియాలకు అందేది కాదు అని. ఇది సూక్ష్మంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి వేరైనటువంటిది అనేటువంటి మాట. ఇక రెండవది ఏం చెప్పారు, పంచకోశాతీత సన్ అన్నారు. అంటే పంచకోశాలకి కూడా అతీతమైనటువంటిది, వేరైనటువంటిది అన్నారు. ఇక్కడ పంచకోశాలంటే ఐదు కోశాలు, శరీరాలేమో మూడు, కోశాలేమో ఐదు. ఈ మూడింటినే ఆ ఐదింటిగా మార్చేశారు. ఈ మూడు శరీరాలని ఐదు కోశాలుగా విభాగం చేశారు. అసలు కోశం అంటే ఏమిటండి, కోశం అంటే వర. కత్తిని పెట్టుకోవడానికి వర ఉంటుంది కదా, మనం సినిమాల్లో చూస్తుంటాం కత్తిని ఇట్టు పట్టుకొని లాగుతుంటారు సైనికులు, అంటే వర. ఆ వరలో నుంచి ఆ కత్తిని బయటికి లాగుతారు. అంటే ఆత్మ అనేటువంటిది ఈ వరలో ఉందన్నమాట. అయితే ఒక వర కాదు, ఐదు వరలు ఉన్నాయి. ఒక వర మీద ఇంకొక వర, ఒక వర మీద ఇంకొక వర, అట్లా ఐదు వరలు ఉన్నాయి. వాటినే ఐదు శరీరాలు అని అంటారు. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే ఆత్మని దాచిపెడుతున్నాయి. అంటే ఆత్మ వీటి వెనుక దాగి ఉంది. ఈ పంచకోశాలు ఐదు వరలు, ఈ ఐదు వరలు అంటే ఒకదాని ఒకదాంట్లో ఒకదాంటి ఒకదాంట్లో 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 అట్లా ఉన్నాయి. ఆ చిట్టి చివరి వరలో ఆత్మ దాగి ఉంది. ఏమిటా పంచకోశాలు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనేటువంటివి ఐదు కోశాలు ఉన్నాయి. వీటి వివరాలన్నీ మనకి తర్వాత వస్తాయి, అందుకని మీరేమీ బాధపడక్కర్లేదు, చక్కగా వాటి గురించి మనం తర్వాత తెలుసుకుంటాం. ఇందాక చెప్పినటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి వివరంగా తెలుసుకుంటాం, ఈ ఐదు కోశాలను గురించి వివరంగా తెలుసుకుంటాం. అందుకని ఇక్కడ మాత్రం సూక్ష్మంగా చెప్పడమే, అంటే ఈ కోశాలు ఆత్మ కాదు అనేటువంటి విషయం కోసం. అయితే మనం సూక్ష్మంగా తెలుసుకోవాలి కాబట్టి స్థూల శరీరం, అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఉన్నాయి కదా. స్థూల శరీరం ఏమో అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే అన్నం తిని బ్రతుకుతూ ఉంటుంది, అన్నంతో పెరుగుతూ ఉంటుంది, అన్న రూపమైనటువంటి భూమిలో కలిసిపోతుంటుంది. అందుకని ఈ స్థూల శరీరాన్ని అన్నమయ కోశం అన్నారు. మరి సూక్ష్మ శరీరము, ఇది మూడు కోశాలు సూక్ష్మ శరీరం. ఎందుకని దీన్ని ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం అంటారు. ఎందుకంటారో మనం తర్వాత తెలుసుకుందాం. అలాగనే కారణ శరీరం ఉందే, ఈ కారణ శరీరాన్ని ఆనందమయ కోశం అంటారు. ఈ ప్రకారంగా మూడు శరీరాలని ఐదు కోశాలుగా విభాగించడం జరిగింది. మరి ఈ కోశాలన్నిటికీ అతీతంగా, ఈ కోశాలన్నిటికీ వేరుగా, ఈ కోశాలన్నిటికీ లోపల అన్నిటికీ చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఆత్మ అనేటువంటిది దాగి ఉన్నది. అన్ని కోశాల్లో, అన్ని కోశాలకు వెనుక, అన్ని కోశాలకి ఏమాత్రం అంటకుండా ఆత్మ ఉన్నది. కనుక ఆత్మని ఐదు కోశాల వెనుక వెతకాల. అంటే ఒక్కొక్క కోశాన్ని, ఒక్కొక్క కోశాన్ని వెతికి దాన్ని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేస్తే ఆ చివరి కోశం లోపల ఉంది, అందుకని ఆనందమయ కోశం లోపల ఉంది, అదిగో అక్కడ ఆత్మని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ మూడు శరీరాలకి వేరైనటువంటిది ఆత్మ, ఐదు కోశాలకి వేరైనటువంటిది ఆత్మ. ఇప్పుడు మూడో విషయం ఏం చెప్పారు, అవస్థాత్రయ సాక్షి అన్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలి. అంటే మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటిది ఆత్మ. ఇంతవరకు ఆత్మ అంటే ఏమిటో మనకు తెలియదు, కానీ ఆత్మ కానీ ఏవో చెప్పుకున్నాం. మూడు శరీరాలు ఆత్మ కాదు, ఐదు కోశాలు ఆత్మ కాదు. మరి ఇంకోటి ఏంది, ఈ మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటిది ఆత్మ అని. దీన్ని కూడా మళ్ళీ తర్వాత మనం వివరంగా చెప్పుకుంటాం, ఇప్పుడు మాత్రం సూక్ష్మంగా చెప్పుకుంటాం. మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటిది మనకేమున్నాయి, మూడు అవస్థలు, జాగ్రత్త అవస్థ, మేలుకొన్నటువంటి అవస్థ, స్వప్నావస్థ. కాస్త కలత నిద్రపోయినప్పుడు మనకు కల వచ్చుద్దే, అది స్వప్నావస్థ. బాగా గాఢ నిద్రపోతామే, అది సుషుప్తి అవస్థ. మరి మూడు అవస్థల్ని కూడా సాక్షిగా చూస్తాడు ఆత్మ. అది మనకు కనపడదు, అది మాత్రం వీటిని చూస్తాడు. ఇక్కడే మనకు ఒక విశేషం ఉంది, నేను ఆత్మను చూచాను అని అంటాను చూశారు, అది పెద్ద తప్పు. ఆత్మ మనల్ని చూస్తుంది కానీ మనం ఆత్మను చూడవు. మరి నువ్వు కనుక ఆత్మవైతే అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ ఈ దేహేంద్రియాలన్నింటినీ చూస్తావు. కనుక ఎవడైనా నేను ఆత్మను చూశానండి, నాకు ఆత్మ కనపడదండి, బాగా వెలుగు మాదిరిగా ఉందండి అని పాపం భ్రమలో ఉంటారు. ఎందుకంటే ఎన్నో ఫోన్లు వస్తుంటాయి నాకు, నేను ఆత్మను కనిపెట్టాను, ఆత్మను చూశాను, ఆత్మ నాకు కళ్ళలో కనపడ్డది, లేకపోతే నిజంగానే కనపడ్డది, అది పెద్ద వెలుగులాగా ఉంది, అది ఇట్లా వస్తుంది, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? ఆత్మనే నువ్వు చూస్తే ఇంకా నీ పరిస్థితి నేను చెప్పాల్సిన పనే ఉంది. నేనేమో ఆత్మను చూడనోడే, నువ్వేమో చూసినోడివే, అందుకని నీకు నేను చెప్పక్కర్లేదయ్యా, నువ్వు బాగా ఆత్మను చూసావు కాబట్టి అదే చెప్తుందిలే అని చెప్పేస్తా ఉంటాం, లేకపోతే హత్య అయిపోతాను, అందుకని ఆ మాట చెప్తా ఉంటాం. సరే, ఇక్కడ జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మెలకువలో ఉన్నటువంటి స్థితి. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మెలకువలో ఉన్నటువంటి స్థితి అంటే మన ఇంద్రియాలు అన్ని పనిచేస్తున్నటువంటి స్థితి. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ ప్రాణాలు, ఈ శరీరము అన్ని కూడా పనిచేస్తా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది జాగ్రత్త అవస్థ. మరి ఈ స్థితిలో బుద్ధిలో కోరికలు పుడతాయి. బుద్ధిలో కోరికలు పుట్టినప్పుడు మనస్సులో వాటిని తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఎలా తీర్చుకోవాలో నిశ్చయించుకొని దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా ఆ ఆలోచనలకు అనుగుణంగా మనం కర్మలు చేస్తుంటాం. కాబట్టి బుద్ధిలో కోరిక పుట్టుద్ది, కోరిక ఏమో మనసులో ఆలోచన అవుద్ది, మనసులో వచ్చినటువంటి ఆలోచన ఏమో దేహం ద్వారా కర్మగా మారిపోద్ది. కాబట్టి కోరికలు, ఆలోచనలు, కర్మలు, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు లేదా దేహం, ఈ ప్రకారంగా కర్మలు జరిగిపోతూ ఉంటాయి. ఈ దేహ మనోబుద్ధులు వాటి వాటి పనులు నిర్వర్తించుకోవటానికి కారణం ఏమిటనంటే ఆత్మ చైతన్యం. ఎందుకని? ఆత్మ చైతన్యాన్ని ఇవ్వదు. మళ్ళీ ఒకసారి జాగ్రత్త, ఆత్మ చైతన్యాన్ని ఇవ్వదు. ఆత్మ నుండి చైతన్యాన్ని మనస్సు గ్రహిస్తుంది, గ్రహించి దేహానికి అంతటికి వర్తిస్తుంది. మరి ఆత్మ ఏం చేస్తుందండి అంటే ఆత్మ ఏమీ చెయ్యదు. ఇది మనం తెలుసుకోవాలి. ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ ఏమీ చేయదు. అందుకని ఆత్మని అకర్త అన్నారు. అది దేనికి కర్త కాదు, అది అకర్త. దేహ మనోబుద్ధుల యొక్క వృత్తుల్ని, అంటే దేహం ఏం చేస్తుందో, మనసు ఏం ఆలోచనలు చేస్తుందో, బుద్ధిలో ఏ రకమైనటువంటి కోరికలు ఉన్నాయో, వాటన్నిటినీ కేవల సాక్షిగా చూస్తుంది ఆత్మ. నిజంగా చూడాలని చూడదు, ఏదో దాన్ని చూడాలి, ఏం చేస్తున్నాయో ఈ మనసు బుద్ధి అని చూడదు. ఉనికినే అట్లా చూడటం అనేటువంటి జరుగుద్ది కాబట్టి కేవలంగా చూస్తుంది. అంతేగాని అది ఇట్లా అది అట్లా అనేటువంటి ఏ రకమైనటువంటి ఫలితాన్ని వారదు. నిర్లిప్తంగా చూస్తుంది, చూడాలని చూడదు, చూడటం అనేటువంటిది జరిగిపోతాం. ఈ దేహ మనోబుద్ధుల్ని విశ్లేషించదు, మంచి చెడులు నిర్ణయించదు, కేవల సాక్షిగా ఉంటుంది. అందుకనే జాగ్రత్త అవస్థకి కేవల సాక్షి అన్నారు. ఇప్పుడు చూడండి, పంపు దగ్గర ఆడవాళ్ళందరూ చేరి, అంటే పంపు ఒకటే ఉందనుకోండి, నాలుగైదు బజార్లు అందరు వచ్చేస్తారు నీళ్ళు కొట్టుకోవాలి. ఆడ ముందు నేను తగాదాలాడుకుంటారు, కొట్టుకుంటుంటారు, ఏదో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ కొట్టుకునే ఏందమ్మాట కొడుతున్నావు, అది తప్పు, నువ్వు వెనకొచ్చావు కదా, వెనక తీసుకో, అది ఇదని చెప్తూ ఉంటారు. కానీ మీరు దూరంగా ఉన్నారు, ఆ పంపుకు చాలా దూరంగా మేడ మీద అలా విశ్రాంతిగా సరదాగా నిలబడ్డారు. కాసేపు ఏదో చల్లటి గాలి తగులుద్దని నిలబడ్డారు. అప్పుడు చూస్తున్నారు దూరంగా ఉన్నటువంటి ఇదంతా కూడా. అప్పుడు ఎట్లా చూస్తారు, వీళ్ళది అన్యాయం, వాళ్ళది న్యాయం, వాళ్ళు ముందు వచ్చారు, వీళ్ళు వెనకొచ్చారు, ఇవన్నీ మీకు పట్టరు, సరదాగా చూసి నవ్వుకుంటారు అంతే. అది అది కేవల సాక్షి. కేవల సాక్షి కాకుండా మామూలు సాక్షి అంటే ఎవరంటే, మీరు దిగిపోయి అదిగో అన్యాయంగా మాట్లాడిన వాళ్ళని నాలుగు చివాట్లు పెడతాం, న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళని నీళ్లు పట్టుకోమంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాం. అది జరిగేటప్పుడు ఎవరైతే మీరు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు మీ మీద కాస్త హస్తప్రయోగం దెబ్బలు కూడా వేయచ్చు. అందువల్ల కేవల సాక్షిగా ఉంటే మీకేం గొడవ లేదు, ఏదైనా పట్టించుకుంటేనే గొడవ. అందుకని పరమాత్మ కేవల సాక్షి. కాబట్టి మూడు శరీరాలకి సాక్షి. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థను చెప్తున్నాం, జాగ్రత్త అవస్థకి సాక్షి. మరి స్వప్నావస్థ సంగతి ఏమిటండి అని అంటే, మనం నిద్రపోయిన తర్వాత మన కళ్ళు వస్తుంటాయి, అది స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థలో ఏం జరుగుద్ది? అక్కడ ఒక కల్పితమైనటువంటి ప్రపంచం, స్వప్న ప్రపంచం ఉంటుంది. దాన్ని మిథ్యా ప్రపంచం అంటారు లేదా స్వప్న ప్రపంచం అంటారు. ఆ ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు, అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, ప్రకృతి ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి అన్ని ఉన్నాయి. అందులో నువ్వు సంచరిస్తున్నావు. నువ్వంటే పక్క మీద పడుకున్నటువంటి నువ్వు కాదు, ఆ స్వప్నంలో కల్పించబడినటువంటి స్వప్న పురుషుడైనటువంటి నీవు. అంటే అక్కడ స్వప్న పురుషుడు ఉన్నాడు, దెబ్బలు తగిలితే వాడికి తగులుతాయి, పక్క మీద పడుకున్నాడికి ఏం దెబ్బలు ఉండవు, గాయాలైతే వాడికి అవుతాయి, వీడికి మాత్రం ఏం గాయాలు కావు. అందుకనే నువ్వు అనగానే ఈ పక్క మీద ఉన్నటువంటి వాడు కాదు, అదిగో ఆ స్వప్నంలో కనిపించినటువంటి స్వప్న పురుషుడు అనమాట. అదిగో ఆ స్వప్న పురుషుడు అయినటువంటి వాడు అక్కడ జరిగినటువంటి సంఘటనల కారణంగా అనేకమైనటువంటి సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటాడు. అంటే అక్కడ జరిగే వాటి వల్ల సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు. ఇవన్నీ నిజమా, ఇవన్నీ సత్యమా అంటే ఆ కలక అనేటప్పుడు మాత్రం సత్యం, నేలకొన్న తర్వాత అన్ని వట్టిది అవుతుంది. మరి ఎవరు సృష్టించారు దాన్ని? ఈ కలను ఎవరు సృష్టించారు? నీ మనస్సే. ఎట్లా సృష్టించింది మనస్సు? దానికి ఏం పనిపట్టలేదండి. అంటే జాగ్రత్త అవస్థలో ఏది చూస్తావో, ఏది వింటావో, వాటికి సంబంధించినటువంటి వాసనలు నీ మనసులో ముద్రపడిపోతాయి. వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు నీ మనసులో ముద్రపడిపోతాయి. ఆ ముద్రపడిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే రాత్రి పడుకున్నావో ఆ వాసనలన్నీ కూడా ఒక కలను సృష్టించుకుంటాయి. సృష్టించుకొని ఒక స్వప్నాన్ని సృష్టించుకొని తయారు చేస్తాయి. ఆ ప్రకారంగా అక్కడ స్క్రిప్ట్ రైటర్ మనస్సు, స్క్రిప్ట్ రైటర్ మనస్సు అనమాట, అదిగో ఆ కళ అనేటువంటి దాని స్క్రిప్ట్ని తయారు చేస్తుంది. తయారు చేసి నీ ముందు ప్రదర్శిస్తూ ఉంటుంది నాటకం. ఆ నాటకంలో నువ్వు కూడా ఒక పాత్రధారిగా ఉంటావు. మరి ఈ ప్రకారంగా ఈ నీలో ఉన్నటువంటి ముద్రలు, అవి ఇప్పటి కావచ్చు, ఇంతకు ముందు కావచ్చు, ఇంతకు ముందు జన్మల్లో కావచ్చు, ఏయైనా కావచ్చు. ఎందుకనంటే ఒకప్పుడు మనం అంటుంటాం అదేమిటండి, నేను ఎప్పుడు అనుకోలేదు, నాకు అసలు తెలియదు ఇట్టాటి కళ వచ్చింది ఏంది అని అంటాం. ఎందుకు వచ్చింది అట్టాటి కళ అంటే అది ఎప్పటికో సంబంధించినటువంటిది, ఏ జన్మలోదో అయి ఉండొచ్చు. కాబట్టి ఇలా ఏదైతే జరుగుతుందో ఈ స్వప్నం, ఆ స్వప్నాన్ని కూడా కేవలంగా చూచే సాక్షి ఒకడు ఉన్నాడు. ఎవరతడు? అతడే ఆత్మ. ఎందుకని? ఆత్మ అక్కడ ఉంది. జాగ్రత్తావస్థ అప్పుడు ఆత్మ ఉంది, స్వప్నావస్థలో ఆత్మ ఉంది, సుషుప్తిలో ఆత్మ ఉంది, మరి ఈ మూడు అవస్థలు కాకుండా ఉన్నప్పుడు ఆత్మ. కాబట్టి ఎప్పుడు ఆత్మ మాత్రం లేకుండా పోలే. అందుకని ఆత్మ ఇప్పుడు ఈ స్వప్న ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచంలో జరిగిన సంఘటనల్ని, స్వప్న ప్రపంచంలో ఉన్నటువంటి స్వప్న పురుషుణ్ణి అందరినీ కూడా కేవల సాక్షిగా చూస్తుంది. కేవల సాక్షి అనే మాట మర్చిపోవద్దు, కేవల సాక్షిగా చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతవరకు స్థూల శరీరం సూక్ష్మ శరీరాలకి వేరుగా ఉండి ఆత్మ కేవలంగా వాటిని చూస్తుంటది అనేటువంటి విషయం మనకి తెలిసింది. మరి ఇప్పుడు మూడవది ఉంది అవస్థ, ఇదే సుషుప్తి అవస్థ, అంటే గాఢ నిద్రావస్థ. ఈ జాగ్రత్త స్వప్నావస్థలు, జాగ్రత్త ప్రపంచం కానీ స్వప్న ప్రపంచం కానీ ఏమీ లేనటువంటిదే ఈ సుషుప్తి. మీరు ఒక్కసారి గాఢ నిద్రను కనుక గుర్తు తెచ్చుకుంటే అక్కడ ఏముంది? ఏమి లేదు. స్వప్నమైతే స్వప్న ప్రపంచం ఉంది, జాగ్రత్త అయితే జాగ్రత్త ప్రపంచం ఉంది. మరి సుషుప్తిలో సుషుప్తి ప్రపంచం ఏమైనా ఉందా? ఏమీ లేదు. జాగ్రత్త ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచం లేదు, ఇంకే ప్రపంచం లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా ఆ గాఢ నిద్రావస్థ ఉంటుంది. మరి అక్కడ ఏముంటుంది? ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోవడానికి ఇంకొక కారణం ఏమిటంటే నువ్వు కూడా లేవు. నువ్వంటే ఎవరు? పక్క మీద పడుకున్నటువంటి నువ్వు కాదు, అక్కడ ఇంకొక నువ్వు అంటే ఎవరు లేరు. స్వప్నంలో కనుకైతే స్వప్న పురుషుడు ఉన్నాడు, మరి సుషుప్తిలోనో సుషుప్తి పురుషుడు లేడు, అక్కడ ఎవరు లేరు. అందుకని అక్కడ ఏ అనుభవాలు లేవు, అందుకని ఏమీ తెలియదు. అందుకనే కిమపి నా జానామి, నాకు ఏమీ తెలియదు అని మేల్కొన్న తర్వాత అంటాడు. నాకేమీ తెలియదు అనేది అక్కడ కూడా తెలియదు, ఏమీ తెలియదన్న విషయం కూడా తెలియదు అప్పుడు. కానీ మేల్కొన్న తర్వాత నాకేమీ తెలియదు అని చెప్తాడు తెలిసినట్టుగా. అప్పుడు ఏమీ తెలియకపోతే, తెలియదన్న విషయం కూడా తెలియకపోతే ఇప్పుడు ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే అక్కడ ఎవరో ఒకడు ఉండి నీకు చెప్పాడు చూసి. నువ్వు అప్పుడు లేవు, నువ్వు అప్పుడు లేకపోయినా ఎవడో ఒకడు అక్కడ ఉన్నటువంటి వాడు నీకు చెప్పాడు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో కూర్చొని ఉన్నావు, బజార్లో ఒక సంఘటన జరిగింది, ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు, కొట్టుకుంటే వాడికి ఒకటి రక్తం గారింది, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు, దారిలోనే వాడు హాస్పిటల్లో బాగానే చనిపోయాడు, అంత పెద్ద గోలైంది, ఊరంతా ఇదైంది. అప్పుడు ఎవరో నువ్వు ఇంట్లో నువ్వు కూర్చొని ఉంటే నీ పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు. మరి నీకెట్ట తెలిసింది నువ్వు అక్కడికి పోయావా బాలా, నువ్వు చూసావా చూడలా? మరి నువ్వు చూడకపోయినా నీకేమి తెలియకపోయినా మరి ఇంట్లో కూర్చొని ఉంటే, తలుపులు బిగించుకొని నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకెట్ట తెలిసింది? ఎవరో వచ్చి చూసినటువంటి వాళ్ళు చెప్పారు. కాబట్టి గాఢ నిద్రలో నీకు ఏమీ తెలియదు, ఏమీ తెలియదన్న విషయం కూడా తెలియదు, కానీ మేలుకున్న తర్వాత నాకేమీ తెలియదని చెబుతున్నావు. ఎట్ట చెప్పగలుగుతున్నావు నాకేమీ తెలియదని? అంటే నీకు ఎవరో చెప్పాలి. నీకేమీ తెలియదన్న విషయం, అక్కడ ఏమీ తెలియదన్న విషయం నీకు ఇప్పుడు ఎవరో చెప్పుండాలి. ఎవరు చెప్పుంటారు? ఆత్మ. అంటే ఆత్మ అక్కడ ఉంది, అది చూసింది, నీకేమీ తెలియదన్నటువంటి విషయాన్ని కూడా చూసింది. చూసి ఆ విషయాన్ని నీకు చెప్పడంతో ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతావు అమ్మ. అందువల్ల నాకేమీ తెలియదు, కిమపిన జానామి, సుఖేన మయా నిద్రానుభూయత. ఎట్లా నిద్రపోయి? హాయిగా నిద్రపోయారండి. అప్పుడు దాకా ఏదో కల వచ్చిందండి, ఆ తర్వాత పట్టిందండి నిద్ర, అబ్బా హాయిగా నిద్రపోయా అని అంటాం. కాబట్టి ఈ సుషుప్తి అనేటువంటిది, జాగ్రత్త అవస్థలో ఒక ఆత్మ ఉంది, స్వప్నావస్థలో ఆత్మ ఉంది, సుషుప్తిలో ఆత్మ ఉంది. మరి ఈ జాగ్రత్త అవస్థలో జాగ్రత్త పురుషుడు ఉన్నాడు, స్వప్నావస్థలో స్వప్న పురుషుడు ఉన్నాడు, మరి సుషుప్తిలో ఏ పురుషుడు లేడు, ఆత్మయే ఉంది. మరి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి స్వప్న పురుషుడు ఏవేవో కర్మలు చేస్తుంటాడు, కొన్ని అనుభవాలు పొందుతాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాడు. స్వప్నావస్థలో స్వప్న పురుషుడు ఉంటాడు, అతడు కూడా ఏవేవో కర్మలు చేస్తుంటాడు, అతడు కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. మరి కానీ సుషుప్తిలోనూ ఎవ్వరూ ఉండరు, నువ్వు ఉండవు, ఎవరు ఉండరు, ఏమీ జరగదు, ఏమీ తెలియదు, ఏమీ తెలియదన్న విషయం కూడా తెలియదు. మరి మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, నాకేమీ తెలియదు అనేటువంటి విషయం తెలుస్తుంది. మరి ఎట్లా తెలుస్తుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మ చైతన్యం కారణంగానే నీకు ఇప్పుడు తెలుస్తా ఉంది అని. కాబట్టి అక్కడ ఎవరో ఉండి నీకు చెప్పారంటే అక్కడ ఆత్మ ఉన్నది, ఆత్మ వల్లనే నీకు తెలిసింది అనేటువంటి విషయం నీకు మేలుకున్న తర్వాత తెలియజేసి ఉండాలి. అందుకని నీకు తెలుస్తుంది. కాబట్టి ఆత్మ సుషుప్తి అవస్థకు కూడా కేవల సాక్షి అని. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఆత్మ జాగ్రత్త అవస్థకి సాక్షి, స్వప్నావస్థకి సాక్షి, సుషుప్తికి కూడా సాక్షి. ఈ విధంగా మూడు అవస్థలకి సాక్షి అయినటువంటిది ఆత్మ. ఇంతవరకు ఆత్మ కానిటువంటి దాన్ని చెప్పారు. ఏం చెప్పారు? మూడు శరీరాలకి వేరైనటువంటిది, ఐదు కోశాలకి వేరైనటువంటిది, మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటిది ఆత్మ అని చెప్పారు. అంటే సాధకుడు అర్థం చేసుకోవటానికి ఇంతవరకు కానటువంటి ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఇవన్నీ కాదు కదా, మరేంది మరేంది మరేది ఆత్మ అనేటువంటి క్వశ్చన్ రావాలి. అప్పుడు ఇదిగో ఆత్మ అంటే ఇది అని చెప్తున్నారు. అంటే ఆత్మని డైరెక్ట్గా ఇది అని చెప్తున్నారు. కానిది కాకుండా అసలాత్మ లక్షణం చెబుతున్నారు. ఏమిటి ఆత్మ లక్షణం? సచ్చిదానంద స్వరూప సన్ అన్నారు. సచ్చిదానంద స్వరూపం. ఈ ఒక్క లక్షణంలో మూడు లక్షణాలు ఉన్నాయి. ఈ ఒక్క పదంలో మూడు లక్షణాలు ఉన్నాయి. ఏమిటయ్యి అంటే సత్తు, చిత్తు, ఆనందం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ అంటే జ్ఞానస్వరూపం, పరమ జ్ఞాన స్వరూపం, ఆనంద అంటే ఆనంద స్వరూపం. ఆనందం కూడా ఎప్పుడు ఉండేటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం. కాబట్టి ఈ మూడు లక్షణాల ద్వారా ఆత్మను మనం ఊహించగలగాల. శుద్ధమైనటువంటి బుద్ధితో ఆత్మను ఊహించడానికి ఈ మూడు లక్షణాలు కూడా మనకి ఉపయోగపడతాయి. అందువల్ల ఎప్పుడూ ఉండేది, శాశ్వతమైనటువంటిది అనేటువంటిది. ఇక్కడే ఒక విషయం కూడా తెలుసుకోవచ్చు. ఏమిటనంటే, ఏమండి మనం ఆత్మ 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 అని అంటున్నారు కదా, మీరేమంటున్నారంటే మనమే పరమాత్మ అంటున్నారు, మాకేమో నమ్మబుద్ధి కావట్లా. మీరు చెబుతున్నారు కాబట్టి ఏదో వింటున్నాం కానీ మాకు నమ్మబుద్ధి కావట్లేదండి అని అంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మూడు లక్షణాలు చెప్పారు కదా, దీంట్లో మొట్టమొదటిది ఏంది? ఎప్పుడు ఉండేది. సరే, మీలో ఎవరినైనా ఏమండి ఇప్పటికిప్పుడు మీరు చచ్చిపోతారా అని అడిగామనుకోండి, ఎవరినో ఎస్ అంటారా? అనరు. బాగా ముసలాళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని అడగండి, ఏమయ్యా ఇంకా ఎందుకు ఈ మనసంలో పడున్నావు, కుక్కి మనసంలో పడున్నావు, నీ పిల్లలు కూడా నేను సరిగ్గా చూడటల్లా, ఏడిపిస్తున్నారు, నువ్వు రోజు వాళ్ళ మీద తగాదాడుతున్నావు, వాళ్ళేమో నిన్ను తిడుతున్నారు, ఇంకా కొంతమంది ఏమో కొడుతున్నారు, ఎందుకయ్యా ఈ బ్రతుకు, చచ్చిపో బాగుంటుంది, చచ్చిపోతా అని అడిగారు అనుకోండి, అయ్యా పోవాలనే ఉంది కానీ అదిగో మూడో మానవుడు ఉన్నాడయ్యా, కాస్త వాడి పెళ్లి చూసిపోదామని. అంటే వాడికి ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నాయి, వాడి పెళ్లి చూసిపోదాం అనుకున్నాడు. అంటే చావటానికి ఎవడు సిద్ధం కావట్లా, అంటే ఉండాలనే, ఎప్పుడు ఉండాలి అనేటువంటి కోరిక ఎవరిది? ఎప్పుడు ఉండేది ఎవరు? ఆత్మ. మరి అతనికి ఆ కోరిక ఎందుకుంది? ఎందుకుంది అని అంటే ఆత్మ కాబట్టి, అతడు ఆత్మ కాబట్టి. అలాగనే మరి జ్ఞానస్వరూపం ఉన్నారు, చిత్ అంటే జ్ఞానస్వరూపం ఉన్నారు కదా. సరే మనం జ్ఞానస్వరూపం అని అంటే ఆ నా జ్ఞానం ఏముందండి, నేను పెద్ద అజ్ఞాన్ని అని అంటుంటాం కదా, అది మామూలుగా అనేటువంటి మాట. ఎందుకంటే నేను అజ్ఞాన్ని అంటే అదే కాదులే, నువ్వు బాగా తెలివిగలడు కానీ అవతలడు అనాలి మనల్ని, అందుకోసం మనం అప్పుడప్పుడు అంటా ఉంటాం. కానీ మనం నిజంగా ఈ చిత్ స్వరూపం అవునా కాదా అంటానికి ఇప్పుడు మీకు దారిలో ఎవరో కనపడ్డారు, వాళ్ళని పిలుస్తారు. ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నాను. ఇద్దరికి మా బజార్లోనే ఉన్నారు కదా మీరు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అదిగో పలానా బజార్లో ఉంటున్నాం. అప్పుడు ముగ్గురు కొడుకులు కాదు మీరు ఇక్కడి నుంచి పోయేటప్పుడు? ముగ్గురు కొడుకులను ఇద్దరు కూతుళ్ళు కదా. అవును. మరి పెద్ద కొడుకు పెళ్లి చేశావా? చేశారు. ఏ ఊరు? పలానా ఊరు. వాళ్ళు ఎంత కట్టం ఇచ్చారు? కట్టని చెప్పాడు, అది అయిపోయింది. మరి పిల్లలు ఏమన్నా? పిల్లల సంగతి చెప్పాడు. రెండో వాడికి పెళ్లి చేశారా? వాడలు ఏ ఊరు? ఎంత కట్టం ఇచ్చారు? తర్వాత మూడో కొడుకు, తర్వాత అమ్మాయి, తర్వాత రెండో. అంటే నీకెందుకు ఇదంతా? ఏమైనా ఉపయోగం ఉందా? ఈ మొత్తం తెలుసుకుంటే నీకేమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. కానీ అలా 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 అన్నీ తెలుసుకోవాలి. ఏమిటిది అని అంటే ఆ చిత్, ఆ చిత్ స్వరూపం అసలైనటువంటి చిత్తు ఇదిగో ఈ వేషం వేసిందనమాట మనలో. అందుకని అట్లా అట్లానే ఆనందం. మరి లోకంలో ఉన్నవాడు ఎవడైనా సరే ఆనందాన్ని కోరుకుంటాడా దుఃఖాన్ని కూడా కోరుకుంటాడా? ఆనందాన్ని కోరుకుంటాడు. ఆనందాన్ని కోరుకుంటున్నావు అంటే నువ్వు ఆత్మస్వరూపం అనమాట. ఆత్మస్వరూపం కాబట్టే ఆనందం కావాలంటున్నావు. అది ఆత్మ కనుక దుఃఖ స్వరూపం కనుకైతే దుఃఖం కావాలనేవాడు. కానీ నువ్వు ఆత్మ ఆనందం, ఆనందం కాబట్టి ఆనందమే కావాలనుకుంటున్నావు. అంటే ఈ మూడు లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి కదా, సత్తు చిత్తు ఆనందం మూడు ఉన్నాయి కదా. అందుకని నువ్వు ఆత్మ, ఆత్మ అంటే పరమాత్మ కాబట్టి నువ్వు పరమాత్మే, దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా విచారణ చేసి ఆత్మను తెలుసుకోవటానికి చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అదే ఆత్మ విచారణ, అదే తత్వ విచారణ. ఈ ఆత్మ విచారణకే మనకి అర్హత, సాధన చతుష్టయ సంపద అనేటువంటి అర్హత అవసరం అని చెప్పడం జరిగింది. అదే సాధన చతుష్టయ సంపద. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక వివరాలు వస్తున్నాయి. ఏమిటి వివరాలు? మొట్టమొదటి చెప్తున్నాం కదా స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అని. అందుకని ముందు స్థూల శరీరం గురించి, తర్వాత సూక్ష్మ శరీరం గురించి, తర్వాత కారణ శరీరం గురించి. అలాగనే పంచకోశాలు చెప్తున్నాం కదా ఒక్కొక్క కోశం గురించి. ఆ తర్వాత మూడు అవస్థలకి సాక్షి అందాం కదా ఒక్కొక్క అవస్థ, ఆ అవస్థల్లో ఎట్లా సాక్షి అనేటువంటి వివరాలన్నీ రాబోతా ఉన్నాయి. ముందుగా ఏమొస్తుంది? స్థూల శరీరం ఏమిటి అనేటువంటి విషయం రాబోతా ఉంది. దాన్ని మనం రేపు తెలుసుకుందాం.